ஸ்ரீகுருப்பியோ நம. மகாபக்தாய நம. சர்வேபியோ மகாபக்தேபியோ நம. இந்தாக நிச்சி செப்புக்குந்தப்பு மனம் சூசாமண்டி, இந்தாக்கந்தா விண்ணாம் கதா, இப்படி மனம் சூசாம். ஏன்டி ஏன் சூசாம் செப்பண்டி? மனம் முந்தே எந்த மந்து உன்னோம், இப்படி அந்தே மந்தே உன்னோம். மனம் நமஸ்காரால் மொதல பெட்டக முந்த எந்த மந்து உன்னாமோ, இப்படி கூட அந்த மந்தே உன்னோம். மத்தியில ஏ வச்சிந்தி? காஸ்த எரவேசம். எவனி దీనికన్నా గొప్పది కూర్చోవచ్చు, కూర్చోలేకపోవచ్చు, పారాయణ చేయలేకపోవచ్చు, చదువు లేవకపోవచ్చు, తెలుసుకోలేకపోవచ్చు, వినగలేకపోవచ్చు. కాస్త ఏదో చెప్పారట ఆదిశంకరాచార్య స్వామికి చిన్నప్పుడు అల్పాయుష్యని చెప్తే వచ్చిన మహాత్ములందరి పాదాల మీద పడేశారట ఆర్యమ్మను శివగురుడును. ఎవరు? ఆదిశంకరాచార్య స్వామి వారి తల్లి తండ్రి అల్పాయుష్యు అని ఆ పిల్లవాడిని అందరి పాదాల మీద వేశారట. వేసేసరికి వచ్చినటువంటి మహాత్ములు చిరంజీవ అన్నట్ట. అందుసరి వెంటనే వారికి కొన్నంత ధైర్యం వచ్చిందంట తల్లిదండ్రులకి. వచ్చి వారికి ఆనందాన్ని పట్టు లేదట పట్టేసి, ఏంటి ఇంత అంతేను, మాకు కలలో కనిపించి ఇళ్లలో ఉన్నటువంటి దేవుడు కలలో కనిపించి అల్పాయుష్ కలిగినటువంటి జ్ఞాని మహాజ్ఞాని పుత్రుగా కావాలా, పూర్ణాయుష్ కలిగి మందబుద్ధి గలవాడు కావాలా అని మమ్మల్ని కోరుకోమంటే, ఆ సదాశివుణ్ణి మేము ఎందుకు మందబుద్ధి కలిగి ఎక్కువ ఏళ్ళు పుడితే మాత్రం లాభమేంటి, కాబట్టి అల్పాయుష్గా ఉన్న జ్ఞాన మహాజ్ఞాని లాంటి పుత్రుడే కావాలని కోరుకున్నాం మేము, అందుకని అల్పాయుష్ కలిగినటువంటి వాడు మా బిడ్డ. ఇప్పుడు మీ ఆశీస్సు వద్దలేపోదు కదా చిరంజీవ అన్నారు. అంటే మా అబ్బాయికి కబుకనేంటే పుట్టినప్పటి నుంచి అల్పాయుష్ అనేసరికి 16 ఏళ్ళు వచ్చేసరికి భయం పుడుతుంది వాళ్ళకి, ఎప్పుడు ఎప్పుడు ఏంటో అని భయపడుతున్నారు. భయం లేదు, ఇక నిర్భయం మాకు, మీ వాక్కు తప్పకుండా అయ్యి తీరుతుంది. అందుకని అవన్నీ వినున్నాము, ఇలాంటివన్నీను స్వామిని నమస్కరిస్తున్నారనేసరికి కో తండాలు తండాలు అంత డార్క్ అయిపోయింది. చుట్టూ అంత జనం అంత ముగేశారు, ఎక్కడెక్కడ జనం తండోపదండాలుగా వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడేమైపోయింది? మొదట ఎలా ఉందో తర్వాత ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఎప్పుడు మనం ప్రశాంతంలోనే ఉన్నాం, ఎప్పుడు ఆనందంలోనే ఉన్నాం, ఎప్పుడు పరబ్రహ్మ స్వరూపులమే అయి ఉన్నాం, కానీ మధ్యలో మనసు తీసుకొస్తుంది ఇలాగే వాతావరణాన్ని. వాతావరణం అంతా ఎంతండి చెప్తున్నా ముక్క, ఒక ముక్క వింటున్నాడు, ఒక ముక్క వింటలేదు. ఈ అలజడిలో అసలే మామూలుగా కూర్చుంటేనే వినలేవట్లేదు. ఈ మనసు ఎంటని ఏవో గుర్తులు తీసుకురావడం, లేకపోతే ఈ కాలు పలకరించడమో, చేయి పలకరించడమో, వీపు మీద దురద పలకరించడమో ఏవో చేస్తూ ఉంటాయి కదా. అదే కదా డిస్టర్బెన్స్ అంటే. ఇది కాకుండా మనం కూర్చోవాలి అంటే ఇప్పుడు ఏంటి ఏమవుతుంది? మళ్ళా ఇదే వేదాంత సారం అంతా ఇందులోనే ఉన్నది, మనం తీసుకోవడంలో ఉన్నది. ప్రతి నిమిషము కూడా ఇంతటి విషయాన్ని మనం గుర్తించడానికి కారణమేంటి అంటే, ఎటు వచ్చినా గురువులను ఆశ్రయించడం చేతనే మనకు జరుగుతుంది. అటువంటి సద్గురుదేవులు వారి నామరూపములతో ఉన్నటువంటి చిహ్నాన్ని సన్యసించి త్యజించి ఎన్నాళ్ళైంది, నామరూపములతో ఉన్నటువంటి ఆ కదలికలతో ఉండేటువంటి చిహ్నాన్ని మన కోసం చూపించారు, ఒక గుర్తు చూపించి దాన్ని విసర్జించారు. ఇది ఇంతేరా, ఒరే నువ్వు దీన్ని నమ్ముతున్నావేమో అన్నట్టుగా దాన్ని విసర్జించి దాన్ని సన్యసించి ఎంతకాలమైంది? 20 సంవత్సరాలే. మనం ఎక్కడున్నామండి? మనం ఎక్కడున్నాం? 20 సంవత్సరాలు ఎలా అయింది అసలు? మంది ఒక బ్రతికేనా? అంటే రూపంగానే మాత్రం చూసేటువంటి వాడికి కలిగే భావన, మన మంది ఒక బ్రతికేనా? ఇన్నేళ్ళు బ్రతికేశామా మనం అనిపిస్తోంది. కానీ ఎవరు బ్రతికించారు? ఇప్పుడు ఈ బ్రతుకి ఎవరు అంతరాంతరంలో ఉన్నటువంటిది? అటువంటి ఆ స్వామిని తలుచుకుని ఇప్పుడు వాళ్ళకు కూడా మనం చెప్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలు తెలియదు, తర్వాత నామకరణాలు చేయించుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, ఇక్కడున్న తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు కూడా కూర్చునే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే 20 ఏళ్ళు మరి సామాన్యమా? మరి ఉంటే ఏమవుతోంది? వారు అనుభవం, మేమే బాబుగారి దగ్గరికి వెళ్తే ఇగో ఇంత, ఇగో తీర్థంలో ఇంత మహాత్మ్యం ఉంది, ఇగో ఆశ్రమంలో నిద్ర చేస్తే ఇంత మహాత్మ్యం ఉన్నది, ఏ మనసు ఏదైనా ఇబ్బంది వచ్చిందికో వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళిపోవడమే సర్వరక్షణ. అక్కడ బయట ఎటువంటి పోలీసులు ఎటువంటి ఏది చేయలేనటువంటిది మనకి మనసుకి సెక్యూరిటీ అటువంటి ఆ పాద పద్మాల దగ్గరే దొరుకుతుంది మనకి. వెళ్ళి అక్కడ అక్కడ ఉండే చాలు మనం అనేటువంటి మాట ఎవరు చెప్తున్నారు అనుభవించినటువంటి వాళ్ళు చెప్పబట్టి ఇప్పటికీ ప్రకాశిస్తోంది. అటువంటి అనుభూతిని ఆ తల్లిదండ్రులు తలుచుకుంటే ఏమవుతోంది ఏమవుతోంది? ఇప్పుడు మనకి ఏమైనా లోటు అవుతుందా? ఉండి ఆ గుర్తులు ఏమవుతున్నాయి మనకి? ఆ చిహ్నాలు ఏమవుతున్నాయి? మనతో పాటు లేవా? మనలోనే ఎక్కడికి వెళ్లారు వారు? ఎక్కడికి వెళ్ళలా, ఉన్నది ఉన్న చోటే ఉంది. కానీ అఖండమైనటువంటి బోధామృతాన్ని కురిపించారు. కురిపించిన తర్వాత ఏమవుతుంది? బోధ స్వరూపం రాది. బోధ స్వరూపం కాని బాధ స్వరూపం కాదు. రూపంతో ఉన్నంత వరకు బాధ వస్తుంది. అందుకని ఈ రూపము బాధలతో ఉన్నది, కానీ ఈ రూపం లోపల ఒక బోధ స్వరూపం ఉన్నది. దాని గురించి వెల్లడి చేయడం కోసం మనలాగా తల్లిదండ్రులకే పుట్టాము ఉన్నాము చేశాము అని ఎన్ని చెప్పినా బోధని మనకి ప్రసాదించడం కోసం అవతరించారు. తర్వాత ఏం చేశారు? స్వస్వరూపలయాన్ని తీసుకున్నారు. తీసుకున్నారు, అరిగి పొందుతేమోన్నది, కావాలనుకున్నారు, తీసుకున్నారు. అందుకనే ఎప్పుడొస్తోంది దశమి అని చూశారు. కార్తీక మాసంలో దశమి ఎప్పుడు? దశమి ఎప్పుడు వచ్చిన వాళ్ళందరినీ దశమి వస్తుంది ఉండండి, దశమి వస్తుంది ఉండండి అంటే ఎప్పుడు అటువంటిది వినలా. దశమి వస్తుందంటే మామూలుగా ఏదో ఉంది దశమి అంటే, మామూలుగానే వచ్చిన వాళ్ళని తొందరగా పంపించేవారు కాదులేండి, అంటే కొంతమందిని మాత్రం వదిలేసేవారు. అది ఉత్తరించాలి నమ్మాడు అనుకున్నటువంటి వాడిని వదిలేటువంటి వారు కాదు. భారీ మాసించండి మరణించి మనం ఉంటే తిండిదండగా, మనం ఉంటే వారి దగ్గర ఏమిటండి? ఇంకో పూట చూడాలి ఏంటి వారు వారు మనకి కూడా వీడికి భోజనం ఎట్లా పెట్టారు, అందిందా లేదా కూర ఏమి ఉండారు. ఇంత అదగనుక్కునేవారు మళ్ళా వచ్చినటువంటి ఉన్నటువంటి అతిథిని ఏంటి కడుపు నిండా భోజనం చేశాడా లేదా, ముందర భోజనం పెట్టండి తర్వాత దర్శనమిస్తానే వారు గురుదేవులు. ముందర కడుపు చూసి తర్వాత మనసు వెతికేవారు అటువంటి ప్రభువు. మరి మన వల్ల వారికేం లేదు, కానీ మనకో తల్లిదండ్రులు సంపాదన ఇచ్చిన ఆస్తిపాస్తుల కంటే కూడా ఈ ఆస్తి ఉంది. ఏ ఆస్తి? బోధ అనేటువంటి సంపద. సమ్యక్ పదాన్ని గుర్తింపజేసేంత వరకు విడిచిపెట్టట్లే. అందుకనే అనుభూతి అనుభవించినటువంటి అనుభవాలు మాట్లాడుకుంటుంటే ఎట్లా ఉంటుంది? మరచినానో మరపురారు మానోభావులేను, మరచినానో మరపురారు మానోభావులేను, గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు, గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు, గురుతులెన్నెన్నో తెలిపినారు గురువెంతో మంచివారు. మూడు గుణంబులను మొదలట రికినారు, మూటికి సాక్షి అయిన ముక్తిని చూపించినారు. ముక్తి ఎక్కడుంది ఇప్పుడు? మనం విన్నాం, వింటూ ఉంటే మనకి ఆసక్తిగా, అప్పుడు టీవీ చూస్తున్నా సినిమాలో లయించిపోయారు. మీకు టైం తెలుస్తుందా? టైం తెలియకుండా వెళ్ళిపోతుంది. అంటే ఏం మర్చిపోతున్నారు? అక్కడ కూర్చున్న స్థితిని మర్చిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా స్వామివారి ముందు కూర్చుని ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? తెలిసిందా మనకి? ఏం తెలుస్తుంది? ఎవరి విషయం మాట్లాడుకునేది ఇప్పుడు? ఎవరి కోసం మన ఇక్కడికి వచ్చింది? ఎవరి కోసం వినేది? ఎవరి విషయం ఆర్జించుకునేది ఏమిటి అసలు? పోనీ ఇది ఎవరికైనా ఇచ్చేస్తే ఎవరైనా తీసుకుంటే పోతుందా? ఏమండి, ఒకవేళ ఒక ఇంకొకరితో పంచుకుంటే ఇది ఇంకా ప్రకాశిస్తోందే తప్ప ఇక్కడ తరిగేటువంటిది మాత్రం ఏమీ లేదు. ఇక్కడ తరిగేటువంటిది లేనటువంటి పూర్ణ ప్రజ్ఞ స్వామివారి నామాల్లో ఉంది, పూర్ణ ప్రజ్ఞ ఆయన మహా ఉంది. చూడండి స్వామివారి నామాలు అది పూర్ణమైనటువంటిది. అంతకుముందు ఏమవుతోంది, అది ఒక్కరికొక్కరికి ఒకరికొక్కరికి ఒకరికొకరికి ఆ బోధని మనం అందించుకోవటంలో ఇక్కడ మరణం అవుతుంది. మళ్ళా విన్నటువంటి బోధని బోధామృతాన్ని మళ్ళా మనం ఇంకొకరితో, ఇది బాగుంది కదా, ఇక్కడ ఒకటి పాయింట్ అయినా ఒక్కసారి చెప్పుకుంటే తనివి తీరదు, దాన్ని బాగా క్షాళన అయ్యేంత వరకు రొద్దండి. ఒకసారి రామా అన్నాం అనుకోండి, ఎటువంటి స్థితిలో ఉంటాం, కాళ్ళు నొప్పిట్టు కూర్చుంటూ ఉంటాం అనుకో బాబు అనుకుని కూర్చుంటాం, మళ్ళా లేస్తూ కాళ్ళు నొప్పిగా ఉంటే బాబు, మళ్ళా కొంచెం నమస్కారం పెట్టాలి, పెట్టడానికి కాళ్ళు లొంగదు కానీ ఏమంటాం బాబు ఏమండి ఒకసారి అనుకుంటున్నాం అది, కానీ అది మాటి మాటికి అనుకుంటున్నాం. ఆ మాటి మాటికి అనుకోవటంలో సమయం ఎప్పుడు మర్చిపోతాము, బాబులో ఉండి బాధను ఎప్పుడు మర్చిపోతామో అప్పుడే బాబు విషయం ఏంటో తెలుస్తుంది మనకి. అలాగే మనం ఆశ్రయించినటువంటి భగవన్నామంలో ఎప్పుడు పూర్తిగా మనం ఇన్వాల్వ్ అయిపోతామో, అంటే మన మనసు అందులో లయించిపోతుందో, అప్పుడు తానెవరు తాననేటువంటి విషయంలో తానుండిపోతున్నాడు, తనువు దాని సంగతి చూసుకుంటుంది. శరీరానికి కూడా ఒక న్యాయం ఉంటుంది కదా, దాని న్యాయం అది చూసుకుంటుంటుంది, చూసుకునేవండి కానీ నేను శరీరం కాదుగా, ఎలా అవుతుంది నేను శరీరం కాదని, నేను శరీరం కాదని మన మాటల్లోనే మాట్లాడుకుంటుంటాం, మా ఆత్మలు మనకి చెప్పే ఉన్నారు అది, నేను శరీరం కావట్లే ఎలా, కానీ చూడటానికి మాత్రం రూపం అంతా ఎవరు అయ్యా నువ్వు, నేను ఫలానా అండి, కానీ మాట వచ్చేసరికి శరీరం బాగుండకపోయేసరికి ఏమంటారు, నా శరీరం ఏమి బాగలేదండి ఈ మధ్య, నా ఆరోగ్యం ఏమి బాగలేదండి, నేను కావట్లన్నా, ఇప్పుడు నేనేది ఇందులో, ఆ కన్ను చెవి ఇవన్నీ కూడా నేను నేను, నా కన్ను నా చెవి నా నాలుక నా శరీరం నా ఆస్తిపాస్తులు నా పిల్లలు నా ఇల్లు, అబ్బా నాకడమే పని, నాకి నాకి ఏమైపోతుంది అది, నాకు కాకుండా పోతుంది, ఎంత నాకైనా అది నాకు కాకుండా పోతుంది. ఉన్నవన్నీ వెంటబెట్టుకొచ్చారప్పుడు మీరు చెప్పండి, ఇల్లు సుఖమే కానీ సుఖమైన ఇంటిని ఎంతవరకు తీసుకురాగలరు, కొన్ని ఇల్లంత సుఖంగా ఉంటుంది కదా దాన్ని ఎంతవరకు సుఖమండి, ఇంట్లో కూడా మనం ఏం కష్టపడకుండా ఉండాలి, పరిచారకులు ఎవరు ఉండకుండా ఉండాలి, ఎంతవరకు సుఖంగా ఉంటుందండి ఆ ఇల్లు, చీపిరి పెట్టకపోతే చూడాలి బాగుంటుందండి, మరి మనకి ఇల్లు అంత సుఖాన్ని ఇచ్చేటప్పుడు మనమేం కష్టపడకుండా ఉంటే ఇల్లు కూడా బాగుండాలి కదా, పాపం అన్ని కోట్లు లక్షలు పెట్టి కట్టిన ఇల్లు కూడా ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ కాస్త తడుకుంటా ఏమండి మా వాళ్ళు ఏదో అంటారు గుంటూరు వాళ్ళు, ఏంటిది పోచా పోచా, చీపిరి వేయాలి పోచా పెట్టాలి అంటే తడు కూడా పెట్టాలి, అబ్బా అప్పుడు అద్దంలాగా ఉంటుంది. నేను కూడా 8,000 పెడితే కానీ ఇప్పుడు ఇలాంటి సోఫాలు రావట్లే, ఇలాంటి సోఫాలు కూడా మనం ఆ ఇంట్లో వేసుకుంటున్నాం, లక్షలు కోట్లు కట్టుకున్న ఇంట్లో పెట్టుకుంటున్నాను, దానికి ఏం చేయకుండా నేను ఇంత పెట్టి కొనుక్కున్నాను కదా ఎందుకు సుఖపడ్డానికని కూర్చుంటే అవన్నీ అలా బాగుంటాయా, పోనీ ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి కొన్నాను కదా ఇంట్లో నేనుంటే అనుభవిస్తే అవన్నీ పాడైపోతాయి, పోనీ మన ఇంట్లో ఇంటి దాకా అక్కర్లేదు, గది కావాలని ఎంత అమర్చుకున్నాం, ఆ గదిలో మనం తిరుగుతూ ఉంటే ఇలాగే మనం తిరుగుతూ ఉంటే మన ఖాళీ ఇదితో వాడైపోతుంది అని తాళం వేద్దాం పోని, తాళం వేసి గదికి తాళం వేసి కొంతమంది ఇల్లు అలాగే పెట్టుకుంటారు, వాళ్ళు అనుభవించరు ఇంకొకరికి, భక్తులకు కూడా ఆశ్రయం ఇవ్వరండి, ఇంకా భక్తులకు ఆశ్రయం ఉన్న వాళ్ళు భగవంతుడికి ఎలా ఆశ్రయిస్తారండి, ఉన్న భగవంతుని ఎలా గుర్తిస్తారండి, ఆ భగవంతుడు ఏమో భక్తానాం హృదయాం భోజి విశేషమైన ప్రకాశదే అంటాడు, భక్తుల హృదయాల్లోనే నేను విశేషంగా ప్రకాశిస్తున్నాను, భగవంతుని తత్వం వినాలి అంటే ఆ భగవంతుని యొక్క ఆ హృదయాల్లో నింపుకున్నటువంటి వారి నుంచి వస్తేనే అది మనకి అర్థమవుతుంది బాగుంటుంది. మరి ఎక్కడ ఎక్కడ స్థానం ఇవ్వటం లేదు, ఇవ్వనప్పుడు మరి ఎట్లా కుదురుతుంది, నా ఇల్లు నాకే కావాలి, అన్ని గదులు నాకే ఉండాలి, ఉన్నది ఒక్కడు, అందుకని వాడు ఇల్లంతా తిరిగితే పాడైపోతుందని, రాత్రి మాత్రం వెళ్లి పడుకోవాలని, పాపం గదిలి తిరగకుండా అన్ని గదులకి గెల్లేసుకుంటూ 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 వచ్చి వరండాలో ఉంటున్నాడండి పాపం, ఏమండి వరండాలో ఉంటున్నాడు, వరండాలో ఉండి అంతా త్యాగం చేస్తే మాత్రం ఆ ఇల్లు నువ్వు పెట్టినట్టుగా ఉంటుందా, ఉండదండి, ఏమండి ప్రకృతి దాని సహజమైన న్యాయాన్ని అది చూస్తుంది, ఏం చూస్తుంది, మనమైతే వెళ్లకుండా ఉండి మనం ఇక్కడ ఉంటున్నాం కానీ ఎప్పుడైతే కట్టాం పడుతుంది, కాస్త కదలికలతో కాస్త శుభ్రం చేయటంతో అది ఇంకా ప్రకాశిస్తుంది. అందుకని ఎవరైతే నాకే సొంతం అనుకుని నాకే కావాలనుకుని తలుపులు పెట్టుకుంటారో, ఏమండి ఏమంటారు ఇది, దెయ్యాలు కొంపడ్డ బూజులు పడతాయి. ఏమండి బూజులు పెట్టిన తర్వాత ఏమవుతుందండి, ఇంకా దాంట్లో రకరకాల కీటకాలు. ఒకవేళ నువ్వు వెళ్ళి మంచమే పడుకుని తెల్లవారిని లేచి రావచ్చు, కానీ మంచం కిందే ఉన్నాయి ఎవరికే కదా. పోని ఇంకా దాచేవాళ్ళు మంచం కింద కొన్ని పెట్లు దాచొచ్చు, ఆ పెట్ల మధ్యలో ఏముంటాయో ఇందాక అన్నారు కదా, చెప్పలేం. వాటికి మార్గాలు చాలా ఉంటాయి, నువ్వు ఎన్ని తలుపులు పెట్టించినా అందులో పుట్టే పుడుతూ ఉంటాయి. బీరువాలో పెట్టి మనం పట్టుచీరలు పెడుతున్నాం కట్టకుండా, అమ్మో ఇప్పుడు మరీనండి బాబు, మొన్నవారు చెప్తున్నారు 40,000 రూపాయలు అంటే చీర. అయ్యి బాబాయ్ ఇంక అసలు కట్టుకుంటే అది ఇక 40,000 కనిపిస్తూ ఉంటుందేమో అండి. ఏమిటో మానం కప్పుకోవడానికి పట్టిస్తే దానికి ఒక ఇంత కష్ట శరీరం, అది దేనికోసం చెలివిడిగా పోకూడదని. కానీ అన్ని కప్పి మనసు పరిగెడుతుంటే వాణ్ణి కట్టేదెవరు, ఇనప కట్టడాలతో కడితే మాత్రం అవుతాయా ఇంద్రియాలు అంటుండేవారు గురుదేవులు. ఇనప కట్టడాలతో మాత్రం ఇంద్రియాలు కట్టి పెడితే మనసు పరిగెడితే వీడు వెనక మార్గం చూడాల్సి వస్తూ ఉంటుంది, చూడకుండా ఉంటున్నారా. అందుకని మన జాగ్రత్తను మనమే తీసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకని బాహ్యమైనటువంటి దృష్టి కాదు, అంతరమైనటువంటి దృష్టి మనకి అలవడాలని గురుదేవులు మనకి చెవులు ఇల్లు కట్టుకుని. మరి అటువంటి ఆస్తిపాస్తులకి, మరి అటువంటి వాటికి ఇంకా ఏముంటాయండి, ఆ పట్టుచీర అలాగే ఉందనుకోండి కొన్నాళ్ళ తర్వాత. మొన్న మా ఇంట్లో పైనుంచి మాకు అప్పుడప్పుడు మా పక్కనున్న ఏమి ఉన్నాయో అవి పెద్ద అదే పదార్థాలన్నీ దాస్తారు కదా గొడవన్స్, అప్పుడప్పుడు ఆ గొడవన్స్ నుంచి మాకు పెంకు పురుగులు లాంటివి వచ్చే అలవాటు ఉంది. ఇంట్లో పైన పెంకు పురుగులు వస్తున్నాయి, వస్తే మా ఇంట్లో పిల్లలు అన్నారు ఆ గొడవన్స్ నుంచి వస్తున్నట్టున్నాయండి పెంకు పురుగులు అన్నారు. ఆ పెంకు పురుగులు కింద లేవు, ఊళ్ళో ఎవరికీ లేవు, చుట్టూ చూస్తే లేవు, ఇంట్లో మాత్రమే ఉన్నాయి అనేసరికి వెంటనే మా దగ్గర ఉన్నటువంటి అమ్మాయి అంది, ఈ పైన ఉన్నటువంటి పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇందులోంచి ఒకవేళ మనం ఇది చూడలేదు కాబట్టి ఇందులో ఏదో అయ్యి ఉండి ఇక్కడి నుంచి వస్తున్నాయేమో నాకు అనుమానం అందండి. అది దోషం ఎక్కడుందో పట్టుకోవాలి వెంటనే. ఎక్కడ పట్టుకున్నారు నీ అసలు, మరి పెదనెండుకల నుంచి వచ్చింది ఎప్పుడు, వచ్చిన తర్వాత ఉన్న మధ్య ఒక్క రోజులో. ఇప్పుడు ఆ పురుగుల బారి నుంచి బయటకు రావడం కోసరం వెంటనే పిల్లకాయలేసుకుని పుస్తకాలన్నీ తీసి మొత్తం చూస్తే అందులో ఏదో అప్పుడు నడువు నొప్పికి పెట్టుకునే ఒక జల్ లాంటి అమెరికా నుంచి తేవడం జరిగింది, జల్ల లాంటిది కూడా ఒకటి నడువుకు పెట్టుకుని. మనం పెట్టుకుంటామా, పెట్టుకోకపోతే ఇంకొకరికి ఇవ్వచ్చు కదా పోనీ, ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకోకాక, పెట్టుకోకపోతే ఇంకొకరికి ఇవ్వచ్చు కదా, ఇవ్వలా అది భద్రంగా అక్కడ దాచాం అన్నమాట. దాస్తే అది పొడిపడి అయిపోయి అందులో ఈ పెంకు పురుగులు వస్తున్నాయండి దాని నుంచి. అది మొత్తానికి ఇప్పుడు మనకి బాధ వస్తోందండి, ఎక్కడి నుంచి వస్తోంది వెంటనే అది చూడగానే ఏం చేశాను తెలుసా, ఒక్క 2,000తో మాత్రమే పెట్టి పెట్టి పట్టుకుని అట్లాగా ఎక్కడికి, మళ్ళా బయట వరండాలో కూడా పెట్టలా, మళ్ళా పిలిచాం ఇంకొకళ్ళు పిలిచి బాబా ఇది తీసుకెళ్లి, మొత్తం ఈ ఆవరణ కాదు ఆ బయట పడి పోతే పోతాడు. అంతే కదండి మనం చేసేది, మాకు కూడా చూస్తున్నాను కొన్ని, అసలు కొన్ని ఏళ్ల ముందు తుడుచుకోరు, ఒకవేళ తుడిచారనుకోండి ఎక్కడ చూస్తారు, మన ఇల్లు ముందు తుడిచేసి పక్క ఇంటి పక్కన ఉంటుంది. ఏమండి మరి ఏం తింటారు ఇవన్నీ, దుర్బుద్ధి ఏమండి, మంచి లక్షణాలు కాదు. గురుదేవులు ఏం చేస్తుండేవారు, గురుదేవులు ఏం చేస్తుండేవారు, అలా వ్యాహ్యాలకు వస్తే స్వామివారు చీపిరి పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. స్వామివారు చీపిరి పట్టుకుంటే వెనక ఇంకొకరు చీపిరి పట్టుకుని ఇంకో చీపిరి పట్టుకుని తుడిస్తే ఇంకా ఏమైనా కొంచెం ఒప్పుకునేవారేమో కానీ స్వామివారి చేతిలో తీసుకోవాలని చాలా మంది వచ్చేవారు. బాబు నాకు ఇచ్చేయండి, ఇంకొకరు ఇంకొకరు బయలుదేరతారు, నా మాట ఇప్పుడు వింటారుగా బాబుజీ కాబట్టి నేను అడిగితే ఇస్తాను అంటే ఇంకొకరు తోస్తారన్నమాట. దొసరి వాళ్ళది నాకు ఇవ్వండి బాబు, నేను తుడుస్తాను కదా. ఏ నేను రాకముందు, నేను రాకముందు ఏం చేశారు ఈ తెలివితేటలని, నేను వచ్చిన తర్వాత నేను పట్టుకున్న తర్వాత నాది ఇమ్మంటారు, కావాలంటే మీరు కూడా ఇంకో చీపిరి తెచ్చుకోండి, అందుకని నా చేతిలో మాత్రం తీసుకుంటాను వీళ్ళే. ఇప్పుడు వారు తుడవడం అనేది కూడా చేశారు, ఎందుకు తుడుస్తున్నారు, బూజులు దులుపుతున్నారుగా, మనలో బూజులు కూడా దులుపుతున్నారు, మనలో బూజులు దులుపుతున్నారు, పళ్ళన్ని ఉండాలో అసలు ఉతికే వాళ్ళకే తెలుస్తుంది. దానికి మురికి ఎంత ఉందో, మురికి లేదో, లేకపోతే ఉత్తనే తడపడమా, లేకపోతే కాస్త జిడ్డంటిందా, లేకపోతే ఉడకబెట్టాలా, లేకపోతే దాన్ని బాదాలా, ఇవన్నీ అక్కడ తెలుస్తుంది ఉతికేటువంటి వాడికి. ఆ పని కూడా చేస్తున్నారు. ఏమని, మనలో పట్టుకునే వాసనలు అనేటువంటి వాటిని వదిలించడానికి ఉడకేస్తున్నారు కొంతమంది జీవితాన్ని. ఆ మనసులను పట్టుకుని రాబిడి పెడుతున్నారు. వాళ్ళు ఉతకలా, ఉడికించారు బాగా, సోడా కూడా వేసి. ఇదేనికి, దేనికి ఉడికించడం? ఆ బట్ట దానికి వాస్తవంగా ఉన్నటువంటి కలర్ రావడం కోసం. కలర్ బట్ట అయితే వాస్తవమైన కలర్ వస్తుంది. కలర్ లేకుండా అది తెలుపు అనుకోండి, తెలుపు కోసమే. తెలుపు అయితే అసలు భయం లేదు, ఉన్న కలర్ పోతుందని కూడా భయం లేదు. తెలుపు ఎప్పుడు దానికి ఏ కలర్ అయినా అంటించవచ్చు. అందుకని సత్వ స్వభావం కావాలి. సత్యం అనేటువంటి మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకని ముక్తిని ఏం చేస్తారు, ముక్తిని చూపించినారు. ఇప్పుడు ముక్తి పొందాల్సింది ఏమిటి? చూపించారు. తట్టుమది మనం చేయాలి సాధన. మన మనసుకి ఇప్పుడే ముక్తి వస్తుంది. ఎక్కడొస్తుంది ముక్తి? ఈ కొంతసేపట్లో మనకి ఎంత ప్రశాంతతను మనం పొందగలుగుతున్నాం. ఇంతసేపు మనం కూర్చుంటామా ఇంట్లో ఉంటే? ఇంతసేపు భగవంతుడి గురించి మనం ఆలోచిస్తామా? టీవీ మీద కూర్చుంటే కాలం వెళ్ళిపోవచ్చు, పతాకాన్ని వేస్తే వెళ్ళిపోవచ్చు. ఇంట్లో సర్దుకుంటూ ఉంటే కూడా కొంతమంది పనులు చేసే అలవాట్లు ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు పనులు చేసినా రాత్రి పన్నింటికి పడుకోవచ్చు, పడుకోకపోవచ్చు. మళ్ళీ 1 గంటన్నర దగ్గర నుంచే పనులు వంటలు చేయగలరండి వాళ్ళు. అదే మాకు ధ్యాన సప్తాహం అని పెడతాం. అలాంటి శ్రీమాతలు వాళ్ళు వస్తుంటారు. ఎంత పనైనా చేస్తారు. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోమంటే వెంటనే తల వెళ్ళిపోతుంది. ఇలా ఏమిటిది, మనలో ఉన్నటువంటి వెలితితనం, మనలో ఉన్నటువంటి బలహీనత. అందుకని ఆ బలహీనత పోవడానికి ఎక్కడ లక్ష్యార్థం ఏర్పరచుకోవాలి? మనకున్న జీవితము నీది. అప్పుడు మనం దీని విషయానికి తేలిగ్గా మనం విచారణకి ముందు ఆశ్రయం. ఆ ఆశ్రయం కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఎట్లాగా, మళ్ళా చెప్తున్నా, తత్వస్వరూపుడు గురుదేవులు. తత్వస్వరూపుని తత్వదృష్టితోనే చూడాలి, తత్వదృష్టితోనే చూడాలి. ఎంతవరకు నువ్వు రూపంలో చూస్తున్నావో ఆ రూపంలో చూసినంత వరకు నీకు ఏముంది, భంగం ఉంది. ఎందుకని భంగం ఉన్నది? అది లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రార్థన చేయాలనుకున్నాం, బయట పూజలు పెట్టుకున్నాం. పూజలు పెట్టుకునేసరికి ఏం చేశావు? స్వామివారి బృందంలో ఉంటే చూడరా, చూస్తారు కదా. మరి పూజలు పెట్టుకుంటే వదిలేచ్చు కదా, అక్కడ పూజలు పెట్టేసి బాబుజీ అక్కడ ఉండాలి, మళ్ళా దేవుడు అక్కడ ఉండాలి పూజ. మళ్ళా బయట ఉయ్యాల్లో దేవుడిని ఉయ్యాలు పెట్టేశాం. ఉయ్యాల్లో పెట్టిన దేవుడిని ఉయ్యాల్లో పెట్టి అందరికీ పళ్ళాలు ఇచ్చి పూజ చేసేయచ్చు కదా. మళ్ళీ ఎవరికి వాళ్ళకి నాకు కావాలి. మళ్ళా ఫోటోలు పెట్టాం, మళ్ళా మూర్తి రూపంతో ఇచ్చాం. ఇప్పుడు ఈ రూపంతో ఇన్ని చేస్తున్నాం అంటే ఇప్పుడు అయిపోయింది, పూజ అయిపోయింది. మన ఇష్టం వచ్చినట్టు రోడ్ ఎక్కుతున్నాం, బజార్ ఎక్కుతున్నాం, కార్లు ఎత్తున్నాం, రైలు ఎత్తున్నాం. మరి మన దగ్గర దేవుడు లేడా? మరి పూజ దగ్గర పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు లేకుండా ఉంటే మనం లేకుండా పోతుందా? మన జీవితంలో భగవంతుడు మన దగ్గర లేడా? ఏ శక్తి చేత, ఏ ఆధారం చేత మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం? సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఏ ఆధారం చేత మన జీవితం ముందుకెళ్తోంది? ఎలా బ్రతకగలుగుతున్నాం మనం, ఎలా మాట్లాడగలుగుతున్నాం, ఎలా జీవించగలుగుతున్నాం, దానికి ఆధారం ఏమిటి? అది గురుదేవులు. గురుదేవుల పరిపూర్ణ అనుగ్రహంతో మన జీవితం ముందుకెళ్తోంది. మనం జీవిస్తున్నామంటే గురుదేవుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. మనం ఉన్నందుకు మనం గుర్తించాల్సిందేంటి? తత్వస్వరూపుణ్ణి. గురుదేవుడు తత్వస్వరూపుడు గనక, అందుకు తత్వస్వరూపుని తత్వదృష్టితోనే మనం చూడాలి. తత్వదృష్టితోనే చూడాలి. వినేటువంటి బోధ కూడా ఎట్లా, ఏమనుకున్నా ఉండేసరికి పెద్ద ఇక్కడే వస్తుంది మనకు కూడా. పొరపాట్లు ఎక్కడ వచ్చేస్తున్నాయి? చూస్తూ ఉన్నటువంటి వారిలో ఆ స్వామివారు లేచి వెళ్ళిపోయారు. ఈ స్వామివారు మాట్లాడుతున్నారు కదా చూడడంలో, కానీ విన్నది చూసేది ఇప్పుడు ఏమిటి? ఎవరి గురించి? మనం తరించడానికి. అది ఎక్కడికి వెళ్లేది కాదు, అది ఇక్కడే ఉండి వింటోంది. వినకుండా ఉంటే కదా ఈ బాహ్యంగా కనిపించినంతసేపు ఈ మనస్సు గబుక్కున అలా ఉన్నారు, కూర్చున్నారు, వారిని పలకరించారు, నన్ను పలకరించలా. అందుకని మనం రూపంతో ఉన్నంతసేపు మనం ఇటువంటి పొరపాట్లు పడుతున్నామని, అది రూపం కాదని, రూప అరూపం గురించి బోధలు చేసి చేసి అది నిన్ను విడిచిపెట్టి ఎప్పుడూ లేదని కొన్ని చిహ్నాలు కూడా చూపించారు. ఇంత దంపతులు ఇద్దరూ మంచిగా గదిలో ఉన్నప్పుడు మీరిద్దరూ ఈ మాట మాట్లాడుకోలే, ఎవరికి తెలియదులే, నాకు మాత్రమే తెలుసా, సిగ్గుపడుతున్నారా మీరు? అయినా మీ మధ్యలో నేను లేకపోతే కదా నన్ను మీరు చూడలా. మీరు మీరు నన్ను చూస్తే ఈ తిప్పలంతా ఎందుకు? ఎందుకని ఇటువంటివన్నీ మనకి ఇంకా చూపించారు? సర్వ వ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వేశ్వరత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని గుర్తింపచేయటం కోసం మీరు ఆశ్రయించినటువంటి పాదము మనని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలా. అసలు ఈ దేహం అనేటువంటి దేహ దృష్టి పోవడానికి ఇప్పుడు విచారణ ఇంత అవసరం. అది లేకపోతే దేహం మీద మనకి అమ్మో ఏదైనా చెప్పొచ్చు, కానీ దేహభావన పోవడం అంటే చాలా కష్టం. అందుకనే ఇన్ని విచారణ చేసి ఎన్ని విచారణ చేసుకున్నా ఏదైనా విషయం వచ్చేసరికి వెంటనే వ్యవహారం మాట్లాడక తప్పదు. సృష్టిలో ఉన్నంతసేపు పారమార్థికము, వ్యవహారము, ప్రాతిభాషికము అని మూడు ఉన్నది. ప్రాతిభాషికం అంటే ఏంటి? అజ్ఞానం, మాయ, లేనిది ఉన్నదానిగా చెప్పుకోవటం. సరే మనం ఒక స్టెప్ వచ్చాం అనుకుందాం పోనీ, ఇంకో ప్రొద్దుల నుంచి మనం చేస్తున్నాం, ఏమిటి ఇప్పుడు ఇక్కడ వ్యవహారం కూడా పోయింది సుమా. వచ్చిన తర్వాత వ్యవహారం పోలే, ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి ఇంటి గుర్తులు, ఇంటి చిహ్నాలు అన్ని చాలా మందికి సాధక లోగానికి పోతుంది. ఇక్కడికి వచ్చి కూడా ఇంకా లబ్ధి పొందాలి, ఇంటి విషయం కూడా పట్టించుకోవాలంటే అది బ్రహ్మతరం కూడా కాదు. అందుకని ముందర అటువంటి దృఢ నిశ్చయం మనలో ఉండాలి. అందుకని తత్వస్వరూపుని తత్వదృష్టితోనే చూడాలి, తత్వదృష్టితోనే వినాలి. మనం విన్నదంతా ఇది, అది తత్వం కాబట్టి తత్వస్వరూపుడు కనుక వినిపించాలి మనకి. తత్వస్వరూపంతోనే వినాలి. అందుకని తత్వస్వరూపాన్ని తత్వదృష్టితోనే వినాలి. అలాంటి తత్వస్వరూపాన్ని తత్వదృష్టితోనే అర్థం చేసుకోవాలి. తత్వదృష్టితో అర్థం చేసుకోవాలి, ఎందుకంటే చాలా ముఖ్యం అది అర్థం చేసుకోవడం అంటే. ఒక్కొక్క స్టెప్ చూసాము, ఏం చూసాము, ఎప్పుడైతే చూడబడుతూ ఉన్నదో చూసేది వంటిది ఎలా ఉంది, రూపనామాలతో కనిపిస్తోంది, దర్శనం అవుతోంది. దర్శనం అయ్యింది అంటే ద్రష్ట ఉంది, ద్రష్ట దర్శన దృశ్యం ఉంది. మరి ఈ మూటిని కూడా రహితం చేసేటువంటి వాడు కూడా, అందుకే ద్రష్ట దర్శన దృశ్యాది భావ శూన్యక వస్తువు నిరాకారే నిర్విశేషే నిర్వికల్పే విదాకుత. భేదం ఎక్కడిది? మూడు నువ్వే చేస్తున్నావు, నువ్వు ఉన్నావు ద్రష్ట, ఇంకో దృశ్యం ఇంతమంది కనిపిస్తున్నావు. దృశ్యంలో ఏం కనిపిస్తున్నావు? అందరి నమస్కారాలు కదిలికలు అయిపోయి ఇప్పుడు అంతా కూర్చున్నాం కనిపిస్తోంది. దృశ్యం ఇది, నువ్వు ద్రష్టవి. నువ్వు ద్రష్టవై ఉండి కనిపించేదాన్ని చూడటం అనేది దర్శన. ద్రష్ట దర్శన దృశ్యం, దృశ్యం దృశ్యం కనిపిస్తోంది, కనపడేటువంటిది. అందుకని ద్రష్ట దర్శన దృశ్యం మూడు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు కళ్ళు తెరిసి నువ్వు నిద్రపోకుండా నువ్వు చూస్తే ఇప్పుడు ఉంది. నువ్వు ఇక్కడ కూర్చుని కూడా నిద్రపోతున్నావు అనుకోండి, నువ్వు ఈ స్థితి ఉందా లేదు? ఏమైపోయింది? మూడింటికి వ్యవహారం పోయింది. ఎలా పోయింది? అంతరానికి వెళ్ళిపోయింది కదా. మరి ఇదే మరి స్థితి. అందుకని మనం జాగ్రత్తలోనే అటువంటి స్థితిని పొందాలి. అందుకని మనం ఒక గురుపాదాన్ని ఆశ్రయించినందుకు పారమార్థికాన్ని ఇంకా సాధనలో చక్కగా మనం సాధనలో మనం ఎక్కువ పెంపొందింప చేసుకుంటూ వ్యవహారము పారమార్థికమై ఉండాలి. వ్యవహారము పారమార్థికమై ఉండాలి. అప్పుడు ఎలా? బాబుజీ చేయించారండి, గురుదేవుల అనుగ్రహం అండి, గురుదేవుల దయండి, దాంట్లో అహం లేదు అక్కడ. కానీ ఇంకోటి ఉందండి, నేను మాట్లాడేటప్పుడు అంతా గురుదేవుల దయ అనొచ్చు, ఇంకొకళ్ళు మాట్లాడుతూ ఏదో కొంచెం గబుక్కున, ఒకళ్ళు గురుదేవుల దయని మాట్లాడొచ్చు, ఇంకొకళ్ళు ఏంటంటే వాళ్ళ విషయాన్ని గురుగారు మా గురుదేవులండి అప్పుడు చెప్పారండి అంటున్నారు. అది ఇప్పుడు చేశారు, అప్పుడు చెప్పారట బాబుజీ ఇప్పుడు చేశారట అంటే ఇది కూడా మోసమే. అప్పుడు ఇప్పుడు అక్కడికి మనసులో మధ్యలో ఎంత చేరిందండి? అందుకని దృశ్య ప్రపంచంలో కనిపిస్తున్నంతసేపు కూడా ఈ ద్వైతం అనేటువంటిది ఉంది కనుక